In our study through the Bible, we have now come to the first letter to the Thessalonians.
మన బైబిల్ అధ్యయనంలో తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక ఎదుకు మనం వచ్చాం.
Paul wrote a number of letters.
పౌలు ఎన్నో పత్రికలు రాశాడు.
But the order in which we find them in the Bible is not the order in which he wrote them.
కానీ పౌలు తన పత్రికలను రాసిన వరుస క్రమంలో బైబిల్లో అవి చేర్చబడలేదు.
Just like the Old Testament books are not in the order in which they were written.
పాత నిబంధనలోని గ్రంథములు కూడా అవి వ్రాయబడిన క్రమంలో అవి చేర్చబడలేదు.
We are not exactly sure the order of which Paul wrote.
కాబట్టి పౌలు పత్రికలను రాసిన వరుస క్రమం మనకు ఖచ్చితంగా తెలియదు.
But considering various things that we find in the letters and in the Acts of the Apostles and from what we have read in church history,
మనము ఆయన రాసిన పత్రికల్లోని సంగతులను బట్టి కానీ అపోస్తుల కార్యములోని సంఘటనలను బట్టి కానీ సంఘ చరిత్రను బట్టి కానీ
we can get a rough idea which is probably accurate in the order in which Paul wrote.
కాబట్టి దాదాపు పౌలు ఏ వరుస క్రమంలో అయితే రాశాడో దాన్ని బట్టి ఒక నిర్ణయానికి మనం వస్తాం.
If Paul was converted perhaps 4 or 5 years after Christ ascended to heaven,
యేసు క్రీస్తు ప్రభు పరలోకమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత పౌలు దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత రక్షణ పొంది ఉంటాడు.
He wrote these letters about 15 years after his conversion.
ఆయన రక్షణ పొందిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈ పత్రికలను రాశాడు.
1 and 2 Thessalonians he wrote first.
ఆయన మొట్టమొదటిగా తెస్సలోనికయులకు 1వ 2వ పత్రికలను రాశాడు.
Then 2 or 3 years later he wrote Galatians.
2-3 సంవత్సరాల తర్వాత గలతీయులకు పత్రిక రాశాడు.
1 and 2 Corinthians.
ఆ తర్వాత 1వ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలు.
Then Romans.
ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక.
And then after 4 or 5 years,
మరలా 4-5 సంవత్సరాల తర్వాత
he wrote 4 letters from prison.
చెరసాల్లో నుండి 4 పత్రికలను రాశాడు.
Ephesians.
అది ఎఫ్సీలకు రాసిన పత్రిక.
Colossians.
కొలసైలకు రాసిన పత్రిక.
Philemon.
ఫిలోమోనుకు రాసిన పత్రిక.
And Philippians.
మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రిక.
And then towards the end of his life,
మరియు తన జీవితం చివరిలో
he wrote 1 Timothy.
తిమోతికి రాసిన మొదటి పత్రికను రాశాడు.
Titus.
తీతుకు రాశాడు పత్రిక.
And then 2 Timothy was his last letter.
మరియు తన చివరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక.
Which is probably written about 33 years after his conversion.
బహుశా దీన్ని ఆయన రక్షణ పొందిన తర్వాత 33 సంవత్సరాలకు రాశాడు.
He probably died when he was around 65 or 67.
దాదాపుగా ఆయనకు 65-67 సంవత్సరాలు వచ్చినప్పుడు మరణించాడు. ఆయన చంపబడ్డాడు.
సో వెన్ వీ కీప్ దాట్ ఇన్ మైండ్,
కాబట్టి ఇవన్నీ మనం మనసులో ఉంచుకొని
ఇన్ 1 Thessalonians and 2 Thessalonians ద మెయిన్ సబ్జెక్ట్ ఇస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్.
తెస్సలోనికయులకు రాసిన 2 పత్రికల్లో కూడా ముఖ్యమైన అంశం ఏమిటంటే క్రీస్తు యొక్క 2వ రాకడా.
అండ్ హీ స్పీక్స్ అబౌట్ సఫరింగ్ పర్సిక్యూషన్.
మరియు ఆయన శ్రమ పట్టడం హింసించబడటం గురించి కూడా రాశాడు.
He speaks a lot about being holy before the second coming of Christ.
మరియు క్రీస్తు యొక్క 2వ రాకడకు ముందు మనం పరిశుద్ధులుగా ఉండటం గురించి కూడా ఎంతో రాశాడు.
See for example 1 Thessalonians 3:13.
ఉదాహరణకు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 3:13 మనం చూసినట్లయితే
that we may be established unblameable in holiness before our God and Father at the coming of Christ.
మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచును.
వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ దట్ ద వెరీ ఫస్ట్ లెటర్ దట్ పౌల్ రోట్ ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్ వాస్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్.
పౌలు రాసిన మొట్టమొదటి పత్రికలోనే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాసిన అంశం ఏమిటంటే క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి.
సో దట్ ఈస్ అ ట్రూత్ దట్ వీ మస్ట్ కీప్ in mind always.
Kabatti aa satyanni mana manasullo eppudu manu unchukovali.
And Paul says,
mariyu Paul cheptu unnadu,
thought about the second coming of Christ to these Thessalonians when he was still there with them.
Paulu Thessalonikala unnapude 2వ రాకడ gurinchi cheptaniki ayana talanchadu.
You read that in 2 Thessalonians 2:5.
Thessalonikayilku rasina 2వ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో danni manam chustam.
Now Paul had come to Thessalonica, as we read in Acts of the Apostles, after he had been persecuted in Philippi.
Paulu Philippi lo himsinchabadina tarvata Thessalonica iku vachinatluga apostola karyamlo manam chustam.
He had been beaten and jailed in Philippi.
Ayana Philippi lo kottabaddadu, cherasallo veyabaddadu.
And then he escaped from there and came to Thessalonica, we read in Acts 17.
ఆ తర్వాత ఆయన అక్కడ తప్పించుకుని తెస్సలోనికకు వచ్చినట్లుగా అపొస్తల కార్యములు 17లో మనం చదువుతాం.
Thessalonians heard about his persecution there.
ఫిలిప్పీలో తన హింసల గురించి తెస్సలోనికయులు విన్నారు.
And things became so bad in Thessalonica That we read in Acts 17 that Paul and Silas had to escape by night from there.
థెస్సలోనికయలో కూడా పరిస్థితులు బాగలేనందున పౌలు శిల్లు ఆ రాత్రి అక్కడి నుండి పారిపోవాల్సి వచ్చింది అని అపొస్తల కార్యములు 17లో మనం చదువుతాం.
So we must keep those verses in Acts 17 at the back of our mind as we read this letter.
కాబట్టి మనం ఈ పత్రికను చదువుతున్నప్పుడు అపొస్తల కార్యములు 17వ అధ్యాయంలో జరిగిన సంఘటనలను మన మనసులో ఉంచుకోవాలి.
These Thessalonians had seen Paul suffering, persecuted, beaten for the gospel's sake.
సువార్త నిమిత్తం పౌలు కొట్టబడి శ్రమ పెట్టబడి హింసించబడినట్లుగా ఈ తెస్సలోనికయులు చూశారు.
సో లెట్స్ టర్న్ టు 1 థెస్సలోనియన్స్ చాప్టర్ 1.
తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చూద్దాం.
హి స్పీక్స్ హియర్ అబౌట్ హౌ ద గాస్పెల్ వర్స్ 5 డిడ్ నాట్ కమ్ టు యు ఓన్లీ ఇన్ వర్డ్ బట్ ఇన్ పవర్ ద హోలీ స్పిరిట్.
సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏ విధంగా వచ్చిందో ఇక్కడ చెప్తూ ఉన్నాడు 5వ వచనం.
It's possible to preach the gospel with just words.
కేవలం మాటలతోనే సువార్తను ప్రకటించే అవకాశం ఉంది.
Where you understand something in your mind and you preach that to other people, that goes to their mind.
అక్కడ నీ మనసులో నీవు అర్థం చేసుకున్నది ఇతరులకు బోధించినప్పుడు అది వాళ్ల మనసుల్లోకి వెళ్తుంది.
Or you can preach it in the power of the Holy Spirit.
లేక పరిశుద్ధాత్మ శక్తితో కూడా నీవు బోధించొచ్చు.
Like it says in 1 Thessalonians 1:5, in power in the Holy Spirit with full conviction.
ఇక్కడ తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను.
That's how we must preach it.
ఆ విధంగా మనం బోధించాలి.
We are absolutely convinced about what we are saying.
మనం ఏం చెప్తున్నామో వాటి పట్ల సంపూర్ణ నిశ్చయతను మనం కలిగి ఉండాలి.
And in verse 5 it must be backed up with the type of life that we live that other people see in us.
మరియు ఇతరులు మన జీవితాన్ని చూసినప్పుడు మనం జీవించే జీవితమే దానికి అదనపు శక్తిగా ఉంటుంది 5వ వచనంలో చెప్పబడినట్లుగా.
And we encourage others in verse 6 not just to listen to our message but to become imitators of us and of Christ.
వారు కేవలం మా సందేశమును వినుట మాత్రమే కాక వారు ప్రభువును మమ్మను కూడా పోలి నడుచుకోవాలని వారిని మేము ప్రోత్సహించాము 6వ వచనము.
We don't just preach saying don't follow me.
మేము కేవలం బోధించి మమ్మల్ని పోలి నడుచుకోవద్దని మేము చెప్పము.
Just listen to my message.
కేవలం మా సందేశాలను మాత్రమే వినండి అని మేము చెప్పము.
No apostle preach like.
ఏ అపోస్తలుడు కూడా ఆ విధంగా బోధించలేదు.
Today's preachers preach like.
ఈనాటి బోధకులు ఆ విధంగా బోధిస్తున్నారు.
Because their lives don't match up to what they preach.
ఎందుకంటే వారు ఏదైతే బోధిస్తున్నారో వారి జీవితాలు దానికి అనుగుణంగా లేవు.
That's because Christianity has drifted so far from the truth of the apostles.
ఎందుకంటే క్రైస్తవత్వం అనేది అపోస్తలులు బోధించిన సత్యమునకు ఎంతో దూరంగా తొలగిపోయింది.
The apostles lived and said follow us.
అపోస్తలులు జీవించి మమ్మల్ని పోలి నడుచుకోండి అని చెప్పగలిగారు.
Our words and our life match with each other.
మేము జీవించే జీవితము మేము మాట్లాడే మాటలు కూడా రెండు ఒకదానికొకటి సరిపోయే విధంగా ఉన్నాయి.
And he speaks about how they received God's word in verse 6 with much tribulation and with joy in the Holy Spirit.
పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వారు వాక్యం ఏ విధంగా అంగీకరించారు అని చెప్తున్నారు 6వ వచనము.
And they became an example to the believers in other places verse 7.
మరియు వేరే ప్రదేశములలో ఉన్న విశ్వాసులకు వీరు మాదిరిగా ఉన్నారు 7వ వచనము.
And then in verse 9 we have a description of what true conversion is.
నిజంగా రక్షణ పొందటం అంటే ఏమిటో ఇక్కడ వివరించబడింది 9వ వచనములో.
Here is repentance.
మారు మనసు అంటే ఇక్కడ ఉంది.
Verse 9 means repentance is a turning towards God away from idols.
మారు మనసు అంటే విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపు తిరగటం.
To serve the living and true God.
జీవము గలవాడును సత్యవంతుడనగు దేవుణ్ణి సేవించుటకు.
And to wait for the return of his son verse 10 from heaven.
మరియు ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూడటం 10వ వచనము.
There is one of the finest definitions of repentance in the Bible.
మారు మనసు గురించి బైబిల్లో ఉన్న ఒక అద్భుతమైన నిర్వచనం ఇది.
టర్నింగ్ ఫ్రమ్ ఐడల్స్.
విగ్రహములను విడిచిపెట్టి తిరుగుట.
సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐడల్స్ ఫౌండ్ ఇన్ ది లైవ్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ మనీ అండ్ ప్లెజర్ అండ్ ది ఆనర్ ఆఫ్ మ్యాన్.
క్రైస్తవుల్లో కనపడే అతిపెద్ద విగ్రహాలు ఏమిటంటే డబ్బు, సుఖ సౌఖ్యాలు, ఘనత.
ఇఫ్ యు డోంట్ టర్న్ ఫ్రమ్ దీస్ థింగ్స్ వి ఆర్ వర్షిపింగ్ ఐడల్స్.
వీటి నుండి మనం తిరగకపోయినట్లయితే మన విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటాం.
వాట్ ఇస్ ఎన్ ఐడల్?
ఏమిటి ఒక విగ్రహం అంటే?
Anything that takes the place of the true God in your mind and in your heart.
నిజమైన దేవుని స్థానాన్ని నీ హృదయంలో నీ మనసులో ఏదైతే ఆక్రమిస్తుందో అదే ఒక విగ్రహం. అదే ఒక విగ్రహం.
So if you don't turn from those things you can't come to God.
ఒకవేళ వాటిని విడిచిపెట్టినట్లయితే నీవు దేవుని దగ్గరికి రాలేవు.
Please remember that.
దయచేసి దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
Don't just look at people who worship physical idols and say I don't do that.
భౌతికమైన విగ్రహారాధన చేసేవారిని చూసి నేను విగ్రహారాధన చేయట్లేదని చెప్పొద్దు.
There are worse idols. When you love of money is a worse idol than any of those idols.
ఆ విగ్రహారాధనలన్నిటికంటే కూడా ధనాశ అనేది ఎంతో దౌర్భాగ్యమైన విగ్రహము.
Because that fellow worships that idol for maybe 10 minutes in the morning and then goes off for his work.
ఆ వ్యక్తి అయితే ఆ విగ్రహాన్ని ఏదో ఉదయం 10 నిమిషాలు ఆరాధన చేసి తన పనికి తాను వెళ్తాడు.
You can pursue money the whole day and worship idols the whole day.
కానీ నీవైతే దినమంతా డబ్బు వెంట పరిగెడుతూ దినమంతా ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటావు.
Believers doing that.
అలా చేసే విశ్వాసులు ఉన్నారు.
They haven't turned from idols.
వారు విగ్రహాలను విడిచి తిరగలేదు.
They look down on these other people who worship idols for 10 minutes.
ఏదో విగ్రహాలను 10 నిమిషాలు ఆరాధన చేసే వారిని చూసి వీళ్ళు తక్కువగా చూస్తారు.
Turn from idols.
విగ్రహములను విడిచిపెట్టి తిరుగుడి.
That is repentance.
అదే మారుమనసు అంటే.
Then he says how it was when we came to you, chapter 2, verse 1.
మేము మీ యద్దకు వచ్చినప్పుడు మాకు ఎటువంటి ప్రవేశం కలిగిందో మీకు తెలుసు. 2:1.
We were suffered and we had been mistreated in Philippi.
ఫిలిప్పీలో మేము శ్రమ పడ్డాం, అవమానం పొందాం.
And yet we have a bold to speak to you the gospel with all that opposition.
ఎంత పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మేము దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాం.
Then he says about the way of life.
తరువాత ఆయన వారి జీవిత విధానం గురించి చెప్తూ ఉన్నాడు.
He says there's no error in our teaching.
మా బోధలో ఎటువంటి కపటము లేదు.
There's no impurity in our life.
మా జీవితంలో ఎటువంటి అపవిత్రత లేదు.
There's no deceit. We are not trying to say something to get something from you.
మాలో ఎటువంటి మోసము లేదు. మీ యొద్ద నుండి ఏదైనా పొందటానికి మేము ఏదో చెప్పట్లేదు.
బట్ వి హావ్ బీన్ అప్రూవ్డ్ బై గాడ్.
మరియు మేము దేవుని చేత ఆమోదించబడి.
వర్స్ 4.
4వ వచనము.
వి హావ్ బీన్ ఎంట్రస్టెడ్ విత్ ద గాస్పెల్.
సువార్త మాకు అప్పగించబడి ఉంది.
వి డోంట్ సీక్ టు ప్లీజ్ మెన్ ఇన్ అవర్ ప్రీచింగ్.
మా బోధలో మేము మనుషులను సంతోషపెట్టువారమై లేము.
వి ఓన్లీ సీక్ టు ప్లీజ్ గాడ్ హూ ఇస్ ఆల్వేస్ ఎగ్జామినింగ్ అవర్ హార్ట్.
ఎల్లప్పుడు మా హృదయమును పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుతున్నాము.
We don't use any flattery when we preach to you.
మేము మీకు బోధించినప్పుడు ఎటువంటి ఇచ్చకపు మాటలు మాట్లాడలేదు.
We don't preach in order to get money out of you. God is a witness to that.
మీ యొద్ద మేము డబ్బులు తీసుకుంటూ ఎప్పుడు బోధించలేదు. దేవుడే దీనికి సాక్షి.
And we did not seek any glory from men, verse 6 in our preaching.
మరియు మా బోధలో ఎప్పుడూ కూడా మేము మనుషుల యొద్ద నుండి ఘనతను కోరలేదు. 6వ వచనము.
And even though as apostles of Christ we could have asserted our authority, we did not do it.
క్రీస్తు అపొస్తలులుగా మేము అధికారమును కలిగి ఉన్నా కూడా దాన్ని మేము వినియోగించలేదు.
But we were gentle like a nursing mother cares for her little baby.
అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము ఈ మధ్య సాధువులమై ఉన్నాము.
And we did not just give you the gospel, verse 8, we poured out our life for you.
మరియు మేము కేవలం సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. 8వ వచనము.
బికాజ్ యూ బికేమ్ డియర్ టు అస్.
ఎందుకంటే మీరు మాకు బహుప్రియులై ఉన్నారు.
మై బ్రదర్స్ యూ సా హౌ వి ప్రీచ్డ్ టు యూ.
నా సహోదరులారా మేము మీకు ఏ విధంగా బోధించామో మీరు చూశారు.
డే అండ్ నైట్ సో దట్ వి విల్ నాట్ బి ఎ ఫైనాన్షియల్ బర్డెన్ టు ఎనీ ఆఫ్ యూ.
మేము మీలో ఎవరికైనా ఆర్థికంగా భారంగా ఉండకూడదని రాత్రి బౌళ్ళు కష్టం చేసి ఉన్నాము.
యూ సా అవర్ లైఫ్.
మా జీవితాన్ని మీరు చూశారు.
హౌ హోలీ అప్రైట్ బ్లేమ్లెస్ వి బిహేవ్.
మేము ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిందముగాను ప్రవర్తించుతామో దానికి మీరే సాక్షులు.
వి ఎన్కరేజ్డ్ యు, ఎగ్జార్టెడ్ యు జస్ట్ లైక్ ఎ ఫాదర్ వుడ్ ఎన్కరేజ్.
ఒక తండ్రి తన బిడ్డలను హెచ్చరించినట్లుగా మేము మిమ్మల్ని హెచ్చరించాము, ప్రోత్సహించాము.
వి డిడ్ంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యు. వి వాంటెడ్ యు టు వాక్ ఇన్ ఎ మానర్ వర్దీ ఆఫ్ ద గాడ్ హూస్ కాల్డ్ యు.
మీ యొద్ద నుండి మాకు ఏది అవసరం లేదు, కానీ దేవుడు మిమ్మల్ని ఎట్టి పిలుపుతో అయితే పిలిచాడో ఆ యోగ్యతతో మీరు నడవాలని మేము కోరుకుంటున్నాము.
If you are a preacher of God's word,
నీవు దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడు అయితే,
I would encourage you to read chapter 2 verse 3 to 12 and say, Lord, make me like this.
నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏమిటంటే 2:3-12 చదివి ప్రభువా నన్ను కూడా ఈ విధంగా చేయమని ప్రార్థించు. ఒక నిజమైన దైవ సేవకునిగా నీవు ఉండాలంటే వాటిని మరలా మరలా చదివి ధ్యానించు.
And therefore, when they preach like that,
ఆ విధంగా వారు బోధించినప్పుడు,
because God backed them up,
దేవుడే వారిని బలపరిచాడు.
It says here, you accepted this verse 13 not just as a word from men but as a word from God.
మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించారు.
And then, even though you suffered, you endured it.
మీరు శ్రమ పెట్టబడ్డప్పటికీ సహించారు.
And then he further on he says,
ఆ తర్వాత ఆయన ఇంకా చెప్తూ ఉన్నాడు.
After he left Thessalonica,
తెస్సలోనికను విడిచిపోయిన తర్వాత,
you know, he had to run away at night because they were persecuting him there.
అక్కడ ఉన్న హింసను బట్టి మేము పారిపోవాల్సి వచ్చింది.
He says, I wanted to come to you again and again, verse 18.
మీ యద్దకు నేను మరలా మరలా రావాలని నాకుంది 18వ వచనము.
Because what is my great crown?
ఎందుకంటే నా అత్యయ కిరీటం ఏది?
What is the crown that I'm expecting in heaven?
పరలోకములో నేను కోరుకునే కిరీటం ఏది?
Verse 19, he says, you are my crown.
19వ వచనములో ఆయన చెప్తున్నాడు, మీరే కదా నా కిరీటము.
You are our glory, you are our joy, verse 20.
మీరే మా మహిమయు ఆనందమునై అన్నారు 20వ వచనము.
See, Paul loved these people. That is why God blessed his ministry.
వారిని పౌలు నిజముగా ప్రేమించాడు, అందుకే పౌలు యొక్క పరిచర్యను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు.
You want God to bless your ministry, you must have God's word in your heart and God's people in your heart.
దేవుడు నీ పరిచర్యను ఆశీర్వదించాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి, మరియు దేవుని యొక్క ప్రజలు కూడా నీ హృదయంలో ఉండాలి.
Now we see another thing here.
మరొక విషయాన్ని మనం చూద్దాం.
In verse 18, that Satan hindered Paul.
18వ వచనములో సాతాను పౌలును అభ్యంతరపరిచాడు.
So I wanted to come more than once to you, but Satan hindered me.
అనేకసార్లు నేను మీ యద్దకు రావాలనుకున్నాను, కానీ సాతాను నన్ను అభ్యంతరపరిచాడు.
We know that Satan was defeated on the cross.
సైతాను సిలువలో ఓడిపోయాడని మనకు తెలుసు.
How can he hinder a mighty apostle like Paul?
ఎంతో గొప్ప శక్తిమంతుడైన అపోస్తలుడైన పౌలును సాతాను ఏ విధంగా అభ్యంతరపరచగలడు?
God allows Satan to tempt us, even to tempt Jesus.
మనల్ని శోధించుటకు సాతాను దేవుడు అనుమతిస్తాడు, మరియు యేసుక్రీస్తు ప్రభువును శోధించుటకు కూడా సాతాను అనుమతించాడు.
He allowed Satan to send a messenger to trouble Paul like a thorn in the flesh.
పౌలు యొక్క శరీరంలో ముళ్ళు నుంచుటకు సాతాన్ యొక్క అనుచరుడిని పంపించుటకు దేవుడు అనుమతించాడు.
Probably some sickness.
బహుశా ఒక జబ్బు ఉండొచ్చు.
It was a messenger of Satan.
అదే సాతాను దూత.
God didn't give it, Satan gave it.
దేవుడు ఇవ్వలేదు, సాతానే ఇచ్చాడు.
But and he prayed 3 times and God didn't remove it.
కానీ ఆయన 3 సార్లు ప్రార్థన చేసినా కూడా దేవుడు దాన్ని తొలగించలేదు.
And so we see that sometimes God allows certain things of Satan to remain.
సాతానుకు సంబంధించిన విషయాలు కొన్ని నిలిచి ఉండేటట్లుగా కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు.
ద పర్పస్,
ఒక ఉద్దేశంతో.
దట్ సంథింగ్ బెటర్ విల్ బి అకాంప్లిష్డ్,
ఎందుకంటే ఇంకా శ్రేష్టమైనది జరుగునట్లుగా.
బికాస్ ఆఫ్ ది సిక్నెస్ దట్ సాతన్ గేవ్ టు పాల్, పాల్ రిమైన్డ్ ఎ వెరీ హంబుల్ పర్సన్.
సాతాను పంపించిన జబ్బు వల్ల పౌల్ ఎంతో దీనుడుగా ఉండగలిగాడు.
సో హి ఆల్వేస్ గాట్ గ్రేస్ ఫ్రమ్ గాడ్,
ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని యొద్ద నుండి కృప పొందాడు.
అదర్వైజ్ హి వుడ్ హావ్ బికమ్ ప్రౌడ్ అండ్ హి వుడ్ హావ్ లాస్ట్ గ్రేస్.
లేనట్లయితే అతడు ఎంతో గర్వించి కృపను కోల్పోయేవాడే.
సో వాట్ ఎ బ్లెస్సింగ్ దట్ thorn in the flesh was.
Aina shariramlo unna mullu enta aashirvadakaranga undo kada.
It was painful, but he kept getting grace.
Adento kashtame aina kuda devuni yaddu nundi krupanu pondavachchu.
Particular vadi undalo how God uses Satan.
Devudu satanu e vidhanga upayoginchukuntadu ane daniki idoka udaharanaga undi.
You know, Satan sends his smaller demons after junior servants of God.
Satanu tana chinna chinna dootalnu antaga anubhavam leni daiva sevakulu yaddu pampistu untadu.
But he himself goes after the most useful servant of God on earth.
ఈ భూమి మీద అతి ఎక్కువగా వాడబడుతున్న దైవ సేవకుని యద్దకు సాతానే వెళ్తాడు.
If you are the most useful servant of God on earth today, then Satan will come after you personally.
ఒకవేళ ఈ భూమి మీద అతి ఎక్కువగా వాడబడుతున్న దైవ సేవకుని నీవైతే సైతానే నీ యద్దకు నేరుగా వస్తాడు వ్యక్తిగతంగా.
He will send junior demons after the others.
వేరే వారి దగ్గరికి తన చిన్న చిన్న దూతలను పంపిస్తుంటాడు.
He himself went after Paul.
సాతానే పౌల్ దగ్గరికి వెళ్ళాడు నేరుగా.
That's a great honor.
అది ఎంతో గొప్ప ఘనత.
Satan himself to come up.
సాతానే నీ దగ్గరికి రావటం.
And it looks as if he succeeded.
అప్పటికైతే సాతాను గెలిచినట్లుగా అనిపించింది.
He stopped Paul from going to Thessalonica.
తెస్సలోనికకు వెళ్లకుండా పౌలును అభ్యంతరపరచడం ద్వారా.
And Satan rejoices, I stopped Paul from going to Thessalonica.
తెస్సలోనికకు వెళ్లకుండా పౌలును నేను ఆపివేశానని సంతోషపడుతూ ఉన్నాడు సాతాను.
See how God turns the tables on Satan.
కానీ సాతాను యొక్క ప్రణాళికలను దేవుడు తారుమారు చేశాడు.
See this.
దీన్ని చూడండి.
When I could not stay, come, I sent Timothy, verse 2.
నేను మీ యద్దకు రాలేని కారణాన్ని బట్టి మీ యద్దకు నేను తిమోతిని పంపిస్తున్నాను.
Chapter 3, verse 2.
3:2.
And that was God's will.
మరియు అది దేవుని చిత్తమై ఉన్నది.
God's will was this young Timothy also must get some experience in the ministry.
దేవుని చిత్తం ఏమంటే ఈ యవనస్తుడైన తిమోతి కూడా దేవుని పరిచర్యలో కొంత అనుభవాన్ని పొందాలి.
Paul is not going to be here forever.
పౌలు ఎల్లకాలం కూడా ఇక్కడే ఉండలేడు.
This man also must be prepared for the ministry. If all the time Paul goes and preaches, how will this man be prepared?
ప్రతిసారి కూడా పౌలు వెళ్లి బోధిస్తూ ఉంటే తిమోతి ఏ విధంగా సిద్ధపడతాడు?
So sometimes God may make a senior servant of God sick.
కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే అనుభవం కలిగిన దైవ సేవకుడు జబ్బు పడేటట్లు చేస్తాడు.
From the devil.
అపవాది నుండి.
And the devil thinks he has won something.
అప్పుడు అపవాది ఏమనుకుంటాడంటే నేను గెలిచాను అనుకుంటాడు.
Oh, I made that man sick. He can't go for those meetings.
నేను ఆ వ్యక్తిని జబ్బు పడేటట్లు చేశాను, మీటింగ్ కి వెళ్లలేడు ఆ వ్యక్తి ఇంకా అనుకుంటాడు.
God's will.
కానీ దేవుని చిత్తము.
that the junior servant of God goes and gets develops in his ministry.
ఆ విధంగా తక్కువ అనుభవం కలిగిన దైవ సేవకుడు పరిచర్యకు వెళ్లి అనుభవాన్ని పొందుతాడు.
You cannot fool God.
నీవు దేవుణ్ణి మోసం చేయలేవు.
You cannot do something that hinders God's purpose.
దేవుని యొక్క ఉద్దేశానికి విరోధంగా నీవు అభ్యంతరపరచలేవు.
So we need not be afraid. Even if Satan is hindered somewhere, God will accomplish something better through it.
కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సాతాను ఎక్కడైనా అభ్యంతరపరిచినా కూడా దేవుడు ఇంకా శ్రేష్టమైన దాన్ని చేయగలడు.
Another thing I want you to notice here.
ఇక్కడ మీరు గమనించాలని నేను కోరుకుంటున్న ఇంకో విషయం ఏమిటంటే,
chapter 3,
మూడవ అధ్యాయము,
verse 12 and 13.
12-13 వచనాలు.
It says, I pray that you will abound in love for all men.
మీరు మనుషులందరి యొక్క ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలని మేము ప్రార్థన చేస్తున్నాం.
దట్ ఇస్ హౌ గాడ్ కెన్ ఎస్టాబ్లిష్ యు వర్స్ 13 అన్బ్లేమబుల్ ఇన్ హోలీనెస్.
ఆ విధంగా దేవుడు పరిశుద్ధత విషయమై అనింజముగా మిమ్మల్ని స్థిరపరుస్తాడు. 13వ వచనము.
ఐ డోంట్ నో వెదర్ యు గాట్ ద ఫోర్స్ ఆఫ్ దోస్ వర్డ్.
ఆ వచనం యొక్క శక్తిని మీరు గమనించారో లేదో నాకు తెలియదు.
లిసన్ అగైన్.
మరలా వినండి.
యు మస్ట్ ఇంక్రీస్ అండ్ అబౌండ్ ఇన్ లవ్. దట్ ఇస్ హౌ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హోలీనెస్.
మీరు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లటం ద్వారా పరిశుద్ధతలో స్థిరపడతారు.
సో హౌ డు యు నో యు ఆర్ బికమింగ్ మోర్ హోలీ?
మీరు పరిశుద్ధతలో ఎదుగుతున్నారు అంటానికి గుర్తేమిటి?
ఇస్ ఇట్ బై యువర్ వేరింగ్ సింపుల్ క్లోత్స్?
ఏదో సామాన్యమైన దుస్తులు వేసుకోవటం ద్వారానా?
అండ్ హావింగ్ ఎ సింపుల్ హౌస్?
ఏదో ఒక సామాన్యమైన ఇంటిని కలిగి ఉండటం ద్వారానా?
నో, ఇట్స్ నాట్ బై దీస్ ఎక్స్టర్నల్ థింగ్.
లేదు, ఈ బయట కనపడే విషయాల ద్వారా కాదు.
It is by your abounding in love for all people.
Manushulandari koraku meeru premalo abhivruddhi pondi vaddilatam dwara.
You are not growing in love for your fellow believers and for all men. You are not getting holier.
Nee toti viswasala meeda mariyu manushulandari meeda kuda nee prema abhivruddhi chendanatlayite neevu parishuddhatalo edagatledu.
And then according to verse 13, you are not ready for the coming of Christ.
Appudu 13va vachanam prakaram neevu kristu raakadaku siddhanga levu.
Please remember that.
దయచేసి దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
లవ్ ఇస్ ద మార్క్ ఆఫ్ ట్రూ హోలీనెస్.
నిజమైన పరిశుద్ధతకు ప్రేమే గుర్తు.
Then in chapter 4 verses 1 to 8 he speaks about sexual purity.
4వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు లైంగిక పరిశుద్ధత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
This holiness is seen first of all in love for all men.
పరిశుద్ధత అనేది మొట్టమొదట మనుషులందరి మీద ప్రేమను బట్టి తెలుస్తుంది.
Then also in sexual purity.
ఆ తర్వాత లైంగిక సంబంధమైన పవిత్రతలో కూడా తెలుస్తుంది. మనందరము కూడా లైంగిక సంబంధమైన విషయాల్లో ఎంతగానో పరీక్షించబడతాం.
చాప్టర్ 4 వర్స్ 3 అబ్స్టెయిన్ ఫ్రమ్ ఆల్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ.
4వ అధ్యాయం 3వ వచనము, మీరు జారత్వమునకు దూరముగా ఉండు.
వర్స్ 4
4వ వచనము
speaks about possessing our own vessel in sanctification and honor.
పరిశుద్ధత యందును ఘనత యందును మన ఘటములను కాపాడుకొనుట గురించి ఉంది.
The word vessel can apply to two things.
ఇక్కడ ఘటము అనేది రెండు విషయాలను సూచిస్తుంది.
It could be our body.
ఇది మన దేహమై ఉండొచ్చు.
It could be a wife.
భార్య కూడా ఉండొచ్చు.
So first of all our body.
మొట్టమొదట మన దేహము.
I must know how to keep my body in sanctification and purity.
నా దేహమును పరిశుద్ధంగా ఘనంగా ఎలా ఉంచుకోవాలో నాకు తెలియాలి.
Not like all the Gentiles verse 5 indulging in the lusts in the body.
ఇతర అన్యజనుల వలె కామాభిలాష యందు కాక.
That is a proof that they don't know God.
వారికి దేవుడు తెలియదంటకు అదే రుజువు.
That's a clear proof somebody doesn't know God if he keeps on indulging the lusts in his body.
తన దేహముతో కామాభిలాష యందు తాను గడుపుతూ ఉన్నట్లయితే దేవుడు తెలియదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అతనికి.
Keep your body in purity.
నీ దేహమును పవిత్రంగా ఉంచుకో.
Another meaning of this verse.
ఈ వచనం యొక్క మరొక అర్థం ఏమిటంటే,
you must know how to get a wife in purity.
పవిత్రతతో నీ భార్యను ఏ విధంగా తెచ్చుకోవాలో నీకు తెలియాలి.
Not in lustful passion.
కామాభిలాషతో కాదు.
Nowadays a lot of boys and girls are going together and indulging in a lot of lust and that's how they get a wife.
ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలు కామాభిలాషతో వెళ్లి ఆ విధంగా వాళ్ళు భార్యను తెచ్చుకుంటారు.
They fool around with so many girls.
వాళ్ళు అనేక మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత వివాహం చేసుకుంటారు.
దట్స్ నాట్ గాడ్స్ వే.
అది దేవుని చిత్తం కాదు.
దట్స్ ద వే ఆఫ్ పీపుల్ హూ డోంట్ నో గాడ్.
వారు దేవుణ్ణి ఎరగని వారు.
ది అదర్ థింగ్ హి సేస్ వర్స్ 6 సేస్ నోబడీ షుడ్ చీట్ హిస్ బ్రదర్.
మరొక విషయం 6వ వచనంలో చెప్పబడింది, ఎవరు కూడా ఈ విషయం మంది అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకూడదు.
దట్ మీన్స్ డోంట్ ఫూల్ అరౌండ్ విత్ సమ్ అదర్ పర్సన్స్ వైఫ్.
దాని అర్థం ఏమిటంటే మరొక వ్యక్తి యొక్క భార్యతో నువ్వు తిరగవద్దు.
డోంట్ ట్రై అండ్ బికమ్ ఫ్రెండ్లీ విత్ సంబడీ ఎల్సెస్ వైఫ్.
ఇంకొకరి భార్యతో స్నేహం చేయవద్దు.
Because God is an avenger of all those who do such things.
వీటన్నిటిని చేసే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది.
Then he speaks about how people will be raised from the dead when Christ comes again.
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, క్రీస్తు మరలా వచ్చినప్పుడు మృతులు ఏ విధంగా సజీవులుగా లెగుస్తారు.
First of all, he talks about earning your own living in verse 11. నాలుగో
అధ్యాయము మొట్టమొదట 11వ వచనములో మనం బ్రతకడానికి ఏ విధంగా సంపాదించాలో చెప్తున్నాడు.
Because there were some people those days saying the coming of the Lord is so near, why should we work?
ఆనాడు కొంతమంది అనుకున్నారు, క్రీస్తు యొక్క రాకడ సమీపంలో ఉంది, మనం పనిచేయాల్సిన అవసరం లేదని.
Don't do such foolish things. Work hard.
అలాంటి బుద్ధిహీనమైన పనులు చేయవద్దు, కష్టపడి పనిచేయి.
Earn your living.
నీవు బ్రతకటానికి సంపాదించుకో.
And he says, I'll tell you what will happen when Christ comes.
ఆయన చెప్తున్నాడు, క్రీస్తు వచ్చినప్పుడు ఒక విషయం జరుగుతుందని నేను చెప్తాను.
First of all, the dead in Christ will rise.
మొట్టమొదట క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. సజీవులై నిలిచిండు వారు ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలముకు కొనిపోబడతారు.
The Lord will descend with a trumpet.
దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు.
The shout of the archangel.
దూతలు శబ్దం చేస్తారు, ప్రధాన దూత శబ్దము.
And when we compare this with Matthew 24,
దీన్ని మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంతో సరిపోల్చి చూసినప్పుడు,
we know that this is something that is going to happen after the tribulation.
శ్రమల కాలము తర్వాత జరిగే విషయాలు ఇవి.
If you compare this passage with Matthew 24 verse 29 to 31,
ఈ వాక్య భాగాన్ని మత్తయి 24లో 29 నుండి 31 వచనాలతో పోల్చి చూసినట్లయితే,
29
నుండి 31 వచనాలు,
immediately after the tribulation there we read,
శ్రమల కాలం తర్వాతే ఈ విషయాలు జరిగినట్లుగా మనం అక్కడ చూస్తాం.
Christ will come in the cloud.
క్రీస్తు ప్రభు మేఘారూఢుడై వస్తాడు.
Voice of the archangel.
ప్రధాన దూత శబ్దముతో.
Trumpet of God.
దేవుని బోరతో.
Elect will be gathered.
ఎన్నుకోబడిన వారు సమకూర్చబడతారు.
So the church has to go through many years of tribulation before the great tribulation, before Christ comes.
కాబట్టి క్రీస్తు రాకడకు ముందుగా మహాశ్రమల కాలము నుండి అనేక సంవత్సరాలు సంఘం పోవాల్సి ఉంది.
But he says in 1 Thessalonians 5:2.
మొదటి తెస్సలోనికయులకు 5:2 అని చెప్పాడు.
Which not going to surprise us like a thief in the night.
రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా మనకు అది ఆశ్చర్యంగా ఉండదు.
Because we are not in darkness, verse 4.
మనము చీకట్లో ఉన్నవారము కాదు, 4వ వచనము.
Other people it could be like a thief in the night.
కానీ ఇతరులకైతే అది రాత్రి వేళ దొంగ వచ్చినట్లే ఉంటుంది.
But for us, we are alert.
కానీ మనమైతే మెలకువగా ఉన్నవారము.
We are always ready.
మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము.
Spiritually, we are not asleep at any time.
ఆత్మీయంగా మనం ఎప్పుడూ కూడా నిద్రించట్లేదు.
So when it says in verse 6, let's not sleep, it means spiritually don't go to sleep.
ఇక్కడ 6వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఇతరుల వలె నిద్రపోక అంటే ఆత్మీయంగా నిద్రపోవద్దు అని.
We are of the day.
మనము పగటి వారము.
So we are ready for the coming of Christ.
కాబట్టి మనము క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉన్నవారము.
Some closing exhortations.
కొన్ని ముగింపు హెచ్చరికలు.
Appreciate verse 12, those who diligently labor among you.
మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేయుడి, 12వ వచనము.
Great exhortation. Value those who are serving God in your midst.
ఎంతో గొప్ప హెచ్చరిక, మీలో ప్రయాసపడుచున్న వారిని మన్నన చేయండి.
Encourage the faint hearted verse 14, help the weak.
బలహీనులకు ఓతమేయుడి, ధైర్యం చేయడిన వారిని ధైర్యపరచుడి.
Always rejoice, verse 16.
15వ వచనము, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి.
Pray without ceasing.
ఎడతెగక ప్రార్థన చేయండి.
In everything give thanks.
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
Don't quench the spirit.
ఆత్మను ఆర్పవద్దు.
Value prophetic gifts.
ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు.
But don't swallow everything. Examine everything, verse 21.
ప్రతి దాన్ని కూడా అంగీకరించవద్దు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, 21వ వచనము.
And may God sanctify you, verse 23, spirit, soul and body.
సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మను జీవమును శరీరమును, 23వ వచనము. మానవుడు మూడు భాగములను కలిగి ఉన్నాడు, ఆత్మ ప్రాణము దేహము.
God wants to make you totally holy.
దేవుడు నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు.
He will do it.
ఆయన చేస్తాడు దాన్ని.
That's how he prepares us for Christ come.
ఆ విధంగా క్రీస్తు రాకడ కొరకు మనల్ని ఆయన సిద్ధపరుస్తాడు.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
In our study through the Bible, we have now come to the second letter to the Thessalonians.
మన బైబిల్ అధ్యయనంలో ఇప్పుడు తెస్సలోనికయులకు రాసిన రెండో పత్రిక యొద్దకు మనం వచ్చాం.
In both these letters, the subject is the coming of Christ.
ఈ రెండు పత్రికల్లో కూడా అంశం ఏమిటంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ.
అండ్ వీ సా ఇన్ అవర్ లాస్ట్ స్టడీ హౌ వి ఆర్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దాట్ బై లివింగ్ ఎ హోలీ లైఫ్.
మన గత అధ్యయనంలో దాన్ని చూసాము, ఆ రాకడ కొరకు పవిత్రంగా జీవిస్తూ ఏ విధంగా సిద్ధపడాలో.
హీ స్పీక్స్ హియర్ ఆల్సో అబౌట్ అవాయిడింగ్ బీయింగ్ కేర్ఫుల్ దట్ వి ఆర్ నాట్ డిసీవ్డ్.
ఆయన ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు, మనం మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని.
దేర్ ఆర్ టూ థింగ్స్ దట్ షుడ్ ప్రిపేర్ us ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు రాకడకు మనల్ని సిద్ధపరిచేవి రెండు విషయాలు.
లివ్ ఇన్ హోలీనెస్,
ఒకటేమో పరిశుద్ధంగా జీవించటం,
పర్టికులర్లీ లవింగ్ ఆల్ పీపుల్,
మనుషులందరినీ ప్రేమించటం ద్వారా,
అండ్ సెక్షువల్ ప్యూరిటీ,
మరియు లైంగిక సంబంధమైన పరిశుద్ధతను కలిగి ఉండటం ద్వారా,
అండ్ అవాయిడింగ్ బీయింగ్ కేర్ఫుల్ దట్ వి ఆర్ నాట్ డిసీవ్డ్,
మరియు మనం మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవటం ద్వారా.
దట్ ఈస్ వన్ ఆఫ్ ద థీమ్స్ ఆఫ్ సెకండ్ థెస్సలోనియన్స్.
థెస్సలోనికులకు రాసిన రెండో పత్రికలోని ఒకనొక అంశం అది.
ఇన్ ద ఫస్ట్ లెటర్ టు థెస్సలోనియన్స్ హి డిడ్ంట్ స్పీక్ అబౌట్ డిసెప్షన్.
థెస్సలోనికులకు రాసిన మొదటి పత్రికలో మోసం గురించి ఆయన చెప్పలేదు.
హి స్పీక్ అబౌట్ ప్యూరిటీ ఇన్ ఆర్డర్ టు బి రెడీ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలంటే పరిశుద్ధంగా జీవించాలని ఆయన చెప్పారు అక్కడ.
దట్స్ వెరీ ఇంపార్టెంట్,
అదెంతో ప్రాముఖ్యమైనది.
1 థెస్సలోనియన్స్ 5:23 దట్ గాడ్ విల్ సాంక్టిఫై యు స్పిరిట్ సోల్ అండ్ బాడీ.
మొదటి థెస్సలోనికయులకు రాసిన పత్రిక 5:23, దేవుడు మీ ఆత్మను ప్రాణమును దేహమును పరిశుద్ధపరచును.
వెన్ హి స్పీక్స్ అబౌట్ ది వాల్యూయింగ్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ 1 థెస్సలోనియన్స్ 5:20,
మొదటి థెస్సలోనిక 5:20 దేవుని యొక్క వరములకు విలువ ఇవ్వటం గురించి చెప్పాడు.
ది గిఫ్ట్స్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ మెంట్ టు ప్రిపేర్ us టు లివ్ ఎ హోలీ లైఫ్.
దేవుని యొక్క వరములు ఏం చేస్తాయంటే మనం పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దోహదపడతాయి.
సో మచ్ ఆఫ్ వాట్ ఇస్ కాల్డ్ ప్రొఫెసీ టుడే in Christian circles is not the prophecy that Paul is speaking of.
Inati Christvathamlo pravachanamu ani cheppedi Paul cheppina pravachanam antidi kaadu.
In so many groups today,
inadu aneka gumpullo
people just close their eyes and in a funny voice they say a few sentences whatever comes into their mind.
Inadu manushulu em chestunnarante kallu mooskoni vichitramaina swaramto vaalla manasuloki em ostayi cheptunnaru.
They imagine that they are prophesying to people.
వారేదో ప్రజలకు ప్రవచిస్తున్నామని వాళ్ళు ఊహించుకుంటున్నారు.
Because God's people are simple people like sheep, they are deceived.
ఎందుకంటే దేవుని ప్రజలు ఎంతో సామాన్యమైన ప్రజలు, గొర్రెల వంటి వారు కాబట్టి వాళ్ళు మోసపోతున్నారు.
Exhortation that all such people need when they hear a prophecy.
వాళ్ళు అటువంటి ప్రవచనాలు విన్నప్పుడు వాళ్ళందరికీ కావాల్సిన హెచ్చరిక ఏంటంటే
1 Thessalonians 5:21.
మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:21.
Examine everything carefully.
సమస్తమును పరీక్షించండి.
And hold fast to only which that which you are convinced is good and from God.
ఇది దేవుని దగ్గర నుండి వచ్చింది అనే ఒప్పుదల మీకు కలిగిన దాన్నే, మేలైన దాన్నే చేపట్టండి.
If you don't obey that exhortation, you can be deceived by a lot of things which are called prophecy.
ఆ హెచ్చరికను మీరు తీసుకోపోయినట్లయితే ఈనాడు ప్రవచనము అని చెప్పే అనేక విషయాల్లో మీరు మోసపోతారు.
And beware of a person who is collecting money for his prophecy.
ప్రవచనాలు చెప్పి డబ్బులు పోగు చేసుకునే వారి గురించి జాగ్రత్త పడండి.
Can be sure that man is definitely a false prophet.
నేను నిశ్చయంగా చెప్పగలను ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్తే.
A true prophet of God will not be interested in your money.
ఒక నిజమైన దేవుని ప్రవక్తకు నీ డబ్బు మీద ఆశ ఉండదు.
2 Thessalonians.
2 Thessalonikayalaku.
He speaks about correcting certain wrong understanding they had.
వారు తప్పుగా అర్థం చేసుకున్న కొన్ని విషయాలను ఆయన సరిదిద్దుతున్నాడు.
If the first letter was for comfort, this letter is for correction.
మొదటి పత్రిక ఏమో ఆదరణ కొరకు, రెండో పత్రిక ఏమో దిద్దుబాటు కొరకు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ హి స్పీక్స్ అబౌట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ ట్రిబులేషన్.
మొట్టమొదట శ్రమల్లో నమ్మకత్వం కలిగి ఉండాలని ఆయన చెప్తున్నాడు.
అగైన్ పాల్ బిగిన్స్ బై సేయింగ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ యూ వర్స్ 3.
మరలా పౌలు ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు, మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 3వచనము.
యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్లీ ఎన్లార్జ్డ్, ద లవ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ యూ ఇస్ గ్రోయింగ్.
మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఏళ్ల చూపు ప్రేమ విస్తరించుతున్నది.
Have you noticed in so many of Paul's letters is the thing that makes him happy is when people have faith and love.
మనము పౌలు రాసిన అనేక పత్రికల్లో చూసినట్లయితే పౌలును సంతోషింపజేసే విషయాలు ఏంటంటే ప్రజలు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మరియు ప్రేమ కలిగి ఉన్నప్పుడు.
These are the two most important things.
ఈ రెండు కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు.
1 Corinthians 13 says faith, hope and love abide, the greatest of these is love.
మొదటి కొరింథీ 13 లో చెప్పబడింది, విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడే నిలుచును, వీటన్నింటిలో ప్రేమే గొప్పది.
And Hebrews 11 says without faith it is impossible to please God.
హెబ్రీ 11 లో చెప్పబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంటే అసాధ్యము.
Faith and love is what Paul looked for everywhere.
ప్రతి చోట కూడా పౌలు విశ్వాసము మరియు ప్రేమ గురించి చూస్తూ ఉన్నాడు.
And if he saw faith and love he was delighted.
ఆయన విశ్వాసమును ప్రేమను చూసినప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉండేవాడు.
ఇట్ డిడ్ంట్ మ్యాటర్ వెదర్ దే హాడ్ స్మాల్ హట్స్ ఆర్ బిగ్ హౌసెస్, మేక్స్ నో డిఫరెన్స్.
ఒకవేళ వాళ్ళు చిన్న గుడిసెలు కలిగి ఉన్నారా లేక పెద్ద భవంతి కలిగి ఉన్నారా అన్నది ముఖ్యం కాదు.
వెదర్ వర్ రిచ్ ఆర్ పూర్ మేక్ నో డిఫరెన్స్.
ఒకవేళ వాళ్ళు ధనికులా పేదవారా అన్నది కాదు.
పాల్ నెవర్ ప్రీచ్డ్ ద గాస్పెల్ ఆఫ్ మెటీరియల్ ప్రాస్పెరిటీ ఆర్ ఫిజికల్ హెల్త్.
పౌలు భౌతిక సంబంధమైన వస్తువుల అభివృద్ధి గురించి కానీ శారీరక ఆరోగ్యం గురించి కానీ బోధించలేదు.
Many people like Timothy lived with stomach problems all their life.
తిమోతి వంటి వారు అనేక మంది వాళ్ల జీవితాంతం కూడా కడుపు జబ్బుతో జీవించారు.
Paul was sick with a thorn in the flesh all his life.
పౌలు తన జీవితాంతం కూడా తన శరీరంలో ములుని కలిగి జీవించాడు.
Some of his co-workers like Trophimus, no matter how much he prayed, he could not heal them. They were sick.
తన తోటి పనివారిలో ఒకడైన త్రోఫీము జబ్బు పడినప్పుడు పౌలు ఎంత ప్రార్థన చేసినా కూడా అతడు స్వస్థపరచబడలేదు. తన జీవితాంతం ఆ జబ్బుతోనే ఉన్నాడు.
You read these things in the letters to Timothy.
తిమోతికి రాసిన పత్రికలో ఈ విషయాలను మనం చదువుతాం.
But one thing he believed, they must grow in faith and grow in love.
కానీ ఆయన నమ్మిన ఒక్క విషయం ఏమిటంటే వాళ్ళు విశ్వాసంలోనూ మరియు ప్రేమలోనూ అభివృద్ధి చెందాలి.
అండ్ దే మస్ట్ ఎండ్యూర్ ఇన్ ట్రిబ్యులేషన్.
మరియు వాళ్ళు శ్రమల యందు సహించాలి.
అండ్ సో హీ సేస్ ఇన్ వర్స్ 4.
కాబట్టి ఆయన నాలుగో వచనంలో చెప్తున్నాడు.
We speak proudly of you because of your perseverance in the midst of all your persecution and affliction.
మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుతున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి నేను హర్షిస్తున్నాను.
అండ్ ద వే యూ ఫేస్ పర్సిక్యూషన్ అండ్ ఎండ్యూర్
మరియు మీరు శ్రమలు సహిస్తున్న విధానాన్ని బట్టి
ప్రూవ్స్ వర్స్ 5 దట్ యు ఆర్ వర్ది ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ విచ్ యు ఆర్ సఫరింగ్.
కాబట్టి దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడుతుంది. ఐదో వచనము.
అండ్ వన్ డే గాడ్ విల్ పనిష్ వర్స్ 6 ఆల్ దోస్ హు ఆర్ అఫ్లిక్టింగ్ యు.
ఒకానొక దినము మిమ్మల్ని శ్రమ పెట్టు వారందరినీ దేవుడు ప్రతిదండం చేస్తాడు. ఆరో వచనము.
ద హోల్ బైబుల్ టీచర్స్ వన్ థింగ్.
బైబిల్ అంతా కూడా ఒకే విషయాన్ని బోధిస్తుంది.
గాడ్ కమ్స్ డౌన్ వెరీ హార్డ్ ఆన్ ఎనీబడీ హూ హర్ట్స్ హిస్ చిల్డ్రన్.
తన బిడ్డలను హింసించే వారి మీదకి దేవుడు ఎంతో కఠినంగా దిగి వస్తాడు.
హీ మే అలౌ హిస్ చిల్డ్రన్ టు సఫర్.
తన బిడ్డలు హింసించబడేటట్లు దేవుడు అనుమతించవచ్చు.
బట్ ద వే హీ విల్ డీల్ విత్ దోస్ హూ ట్రబుల్ దెమ్ విల్ బి వెరీ సివియర్.
కానీ వారిని హింసించిన వారి మీదకి దేవుడు వచ్చే తీరు ఎంతో కఠినంగా ఉంటుంది.
See how God dealt with Cain when he killed Abel.
కయ్యును హేబెలును చంపినప్పుడు దేవుడు కయ్యును ఏ విధంగా నిర్వహించాడో చూడండి.
True, God allowed Abel to be killed.
అవును హేబెలు చంపబడేటట్లు దేవుడు అనుమతించాడు.
He dealt with Cain so severely that Cain said, "Oh God, my punishment is too much for me to bear."
కయ్యును ఎంతో తీవ్రంగా దేవుడు శిక్షించాడు. అప్పుడు కయ్యును చెప్పాడు, "ప్రభువా, ఇది నేను భరించడానికి ఎంతో కష్టంగా ఉందని."
You go to the next book of the Bible.
బైబిల్లోని తర్వాత పుస్తకానికి మనం వెళ్ళినప్పుడు,
See how the Egyptians troubled the Israelites for many years.
ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు.
హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్,
కొన్ని వందల సంవత్సరాలు.
గాడ్ అలౌడ్ ఇట్,
దేవుడే అనుమతించాడు వాటిని.
బట్ వెన్ హి పనిష్డ్ ఈజిప్షియన్స్, బాయ్ వాట్ ఎ పనిష్మెంట్ ఇట్ వాస్.
కానీ ఐగుప్తీయులని ఆయన శిక్షించినప్పుడు అయ్యో ఎంత గొప్ప శిక్షో కదా అది.
అండ్ ద సేమ్ థింగ్ ఆల్ త్రూ ద బైబుల్.
బైబిల్ అంతా కూడా ఇదే విషయం జరుగుతోంది.
హి అలౌడ్ ద బాబిలోనియన్స్ టు ట్రబుల్ ఇజ్రాయెల్.
బబులోను వారు ఇశ్రాయేలును హింసించినట్లు దేవుడు అనుమతించాడు.
దాని పనిష్ ద బాబిలోనియన్.
అప్పుడు ఆయన బబులోను వారిని కూడా శిక్షించాడు.
హి అలౌడ్ ద ఫారిసీస్ టు క్రూసిఫై జీసస్ క్రైస్ట్.
పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయటకు ఆయన అనుమతించాడు.
బట్ బాయ్ వాట్ ఎ పనిష్మెంట్ దే గాట్ years later when God judged that whole nation.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని మొత్తం దేవుడు శిక్షించినప్పుడు అది ఎంతో గొప్ప శిక్షగా ఉంది.
And through the years, 2000 years, many people have persecuted Christians.
2000 సంవత్సరాల తరబడి అనేక మంది క్రైస్తవులను హింసించారు.
God has allowed it.
దేవుడు వాటిని అనుమతించాడు.
But when he comes down in judgment on those people, it's very severe.
కానీ వారిని తీర్పు తీర్చుటకు దేవుడు దిగి వచ్చినప్పుడు అది ఎంతో కఠినంగా ఉంటుంది.
Says here in verse 6, this is absolutely righteous for God to afflict those who afflict you.
ఇక్కడ ఆరో వచనంలో చెప్పబడింది, వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ న్యాయమే.
It's not just those who non-Christians who persecute Christians.
కేవలం క్రైస్తవేతరులు మాత్రమే క్రైస్తవులను హింసించరు.
What about believers who harass and gossip and speak evil and hurt other believers?
విశ్వాసులే వేరే విశ్వాసుల గురించి చాడీలు చెప్పుకొని కొండెములు చెప్పుకొని అబద్దాలు చెప్పి వారిని హింసిస్తే ఏమవుతుంది?
Don't do it.
అలా చేయవద్దు.
By all means expose false doctrine, that is necessary.
అన్ని విధాలా తప్పుడు సిద్ధాంతమును బహిర్గతం చేయి, అది అవసరమే.
Expose false prophets,
తప్పుడు ప్రవక్తలను బహిర్గతం చేయి.
Please don't try to attack God's people.
కానీ దయచేసి దేవుని యొక్క ప్రజల మీద దాడి చేయవద్దు.
Don't take advantage of God's people.
దేవుని యొక్క ప్రజలను అలసుగా తీసుకోవద్దు.
Preachers who try to take money from poor people of the people of God.
దేవుని యొక్క పేద ప్రజల దగ్గర నుండి ఈ బోధకులు డబ్బులు తీసుకున్నప్పుడు,
all your stories and your report,
మీ యొక్క కథనాలతో మరియు నివేదికలతో,
one day when God judges you for all that, it will be very severe.
వాటన్నిటిని బట్టి దేవుడు ఒకానొక రోజు ఎంతో కఠినంగా మీకు తీర్పు తీరుస్తాడు.
థింక్ ఆఫ్ దట్ డే.
ఆ దినం గురించి ఆలోచించు.
ఫియర్ నౌ.
ఇప్పుడే భయపడు.
బి కేర్ఫుల్.
జాగ్రత్తగా ఉండు.
లీవ్ గాడ్స్ చిల్డ్రన్ అలోన్.
దేవుని పిల్లల జోలికి వెళ్ళవద్దు.
లీవ్ హిస్ సర్వెంట్స్ అలోన్.
దేవుని యొక్క సేవకుల జోలికి వెళ్ళవద్దు.
వెరీ ఇంపార్టెంట్.
ఎంతో ప్రాముఖ్యమైనది ఇది.
గాడ్ విల్ రీపే విత్ అఫ్లిక్షన్ దోస్ హూ అఫ్లిక్ట్ హిస్ చిల్డ్రన్.
ఎవరైతే దేవుని బిడ్డలను శ్రమ పెడతారో దేవుడు వారిని శ్రమ పెడతాడు.
మే నాట్ బి ఇమీడియట్ బట్ వెయిట్ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఇట్ సేస్ వెన్ జీసస్ రివీల్డ్ విత్ హిస్ మైటీ ఏంజెల్స్ మేబీ ఇట్స్ ఓన్లీ దెన్ దట్ హి విల్ గివ్ రిలీఫ్ టు యు.
అది వెంటనే కాకపోవచ్చు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగిన వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ. 7వ వచనము.
But when he punishes them, it will be with eternal destruction. Verse 9.
మరియు ఆయన వారిని శిక్షించినప్పుడు నిత్య నాశనమన్న దండన పొందుదురు. 9వ వచనము.
That day he will be glorified in his saints. Verse 10.
ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహింపరచబడినట్లు. 10వ వచనము.
So he says, my prayer for you is verse 11 that God will count you worthy of your calling.
మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థిస్తున్నాను. 11వ వచనము.
Then he says in chapter 2.
ఆ తర్వాత ఆయన 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు.
I want to give you some correction.
మీకు నేను ఒక దిద్దుబాటు ఇద్దాం అనుకుంటున్నాను.
After my first letter.
నేను మొదటి పత్రిక రాసిన తర్వాత.
First Thessalonians.
అదే తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక.
I heard that some people have been writing another letter verse 2. As if it is from me.
నేనే పత్రిక రాసినట్లు ఇతరులు వేరే పత్రికలు రాస్తున్నారు. 2వ వచనము.
That means people were writing their own letters and signing Paul.
దాని అర్థం ఏమిటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ సొంతగా పత్రికలు రాసి పౌలు యొక్క సంతకం పెడుతున్నారు.
Paul sending a message saying Paul said this.
వాళ్ళు ఏదో ఒక సందేశాన్ని పంపించి పౌలు ఈ సందేశాన్ని పంపించాడని చెప్తున్నారు.
In those days it was not so easy to verify from Paul did you actually write this letter or did you send this message.
ఆ రోజుల్లో ఒకవేళ నిజంగా పౌలే ఆ సందేశాన్ని పంపించాడా లేక ఆ పత్రికను రాశాడా అని పౌల్ దగ్గర రూఢిపరచుకోవటం ఎంతో కష్టం.
There was no telephone, no email, nothing.
అప్పుడు ఫోన్లు లేవు, ఈమెయిల్ లేవు, ఏమీ లేవు.
There was no even postal service.
అప్పుడు పోస్ట్ ఆఫీసులు కూడా లేవు.
How do you find out from Paul whether he actually wrote this letter?
కాబట్టి పౌలే నిజంగా పత్రిక రాశాడా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి?
Paul very often wrote through other people.
తరచుగా పౌలు పత్రికలను వేరే వాళ్ళ ద్వారా కూడా రాపిస్తూ ఉంటాడు.
Sign at the end.
చివరిలో ఆయన సంతకం చేస్తూ ఉంటాడు.
Many people were trying to fool people by writing something themselves and saying Paul wrote.
కాబట్టి అప్పుడు అనేక మంది వాళ్ళు ఏదో సొంతగా రాసి ఇది పౌలు రాశాడు అని ప్రజలను మోసం చేస్తూ ఉండేవాళ్ళు.
Some people were disturbed.
దాన్ని బట్టి కొంతమంది కలవరపడ్డారు.
So he says don't be disturbed by spirit or message. As the letter has come from us.
ఆత్మ వలనయన్ను మాటల వలనయన్ను మా యద్దు నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనయన్ను మీలో ఎవరు చెంచుల మనసులు కావద్దు.
And then some people were saying, "Thus said the Lord."
మరియు కొంతమంది చెప్తున్నారు ఇదే యెహోవా వాక్కని.
Spirit is saying.
ఆత్మ చెప్తున్నాడు.
He says, "Don't be disturbed by all these things."
వీటన్నింటి బట్టి మీరు కలవరపడొద్దని చెప్తున్నాడు.
People are saying the day of the Lord has come.
ప్రభు దినం వచ్చిందని ప్రజలు చెప్తున్నారు.
Now he says, "It hasn't come."
లేదు, ఆ దినం ఇంకా రాలేదు.
I'm telling you, verse 1 in connection with our gathering together to Christ. So clear.
మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము. ఇది మొదటి వచనానికి ఎంత సంబంధం కలిగి ఉంది అని ఆయన చెప్తున్నాడు.
టాకింగ్ అబౌట్ అవర్ బీయింగ్ టేకెన్ అప్ టు బీ మీటింగ్ విత్ ద లార్డ్.
మనం ప్రభువును ఎదుర్కొనటానికి మనందరం కొనిపోబడతామని ఆయన చెప్తూ ఉన్నాడు.
హి సేస్ దట్ డే విల్ నాట్ కమ్ వర్స్ 3 బిఫోర్ ది యాంటీ క్రైస్ట్ ఇస్ రివీల్డ్.
మొదట క్రీస్తు విరోధి బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. 3వ వచనము. కాబట్టి ఇదేం చెప్తుంది?
క్రైస్ట్ విల్ నాట్ కమ్ బిఫోర్ వి సీ ది యాంటీ క్రైస్ట్.
మనము క్రీస్తు విరోధిని చూసే వరకు కూడా క్రీస్తు రాడు.
This person, this Antichrist, verse 4, who opposes and exalts himself and sits in the temple as if he is God.
క్రీస్తు విరోధి తను తాను హెచ్చించుకొనుచు తానే దేవుణ్ణని చెప్పుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. 4వ వచనము.
The last 150 years of false teaching has been going around that Christ will come secretly and take away his church before the tribulation, before the Antichrist.
క్రీస్తు విరోధి రాకముందే, శ్రమల కాలం గడవకముందే క్రీస్తు రహస్యముగా వచ్చి సంఘమును తీసుకుని వెళ్తాడని 150 సంవత్సరాల నుంచి అబద్దపు బోధ బోధించబడుతూ ఉంది.
Even though 95% of believers believe it, it's a false teaching.
95% మంది విశ్వాసులు దీన్ని నమ్మినా కూడా ఇది తప్పుడు బోధే.
Not found anywhere in scripture.
లేఖనాల్లో ఇది ఎక్కడా కూడా మనకు కనపడదు.
I have studied this book for 47 years. I have not found a single verse that teaches that Christ will come before them.
నేను ఈ పుస్తకాన్ని 47 సంవత్సరాలుగా చదువుతున్నాను. క్రీస్తు శ్రమల కాలానికి ముందే వస్తాడు అని చెప్పే ఒక్క వచనాన్ని కూడా నేను కనుగొనలేదు.
This teaching was not taught by the apostles.
ఈ బోధ అపొస్తలుల ద్వారా రాలేదు.
It was not taught for 1800 years of Christian church history.
సంఘ చరిత్రలో 1800 సంవత్సరాలు దీన్ని ఎవరూ బోధించలేదు.
It never came, this doctrine never came from places where the church was persecuted.
ఈ సిద్ధాంతము సంఘం ఎక్కడైతే హింసించబడుతుందో అక్కడి నుండి రాలేదు.
దిస్ డాక్టర్ ఒరిజినేటెడ్ ఇన్ ఇంగ్లండ్ అండ్ అమెరికా ఇన్ ద లాస్ట్ 150 ఇయర్స్ వేర్ దే లివ్డ్ ఇన్ కంఫర్ట్ యాజ్ క్రిస్టియన్.
క్రైస్తవులు ఎంతో సౌకర్యంగా జీవిస్తున్న ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశం నుండి సిద్ధాంతం వచ్చింది.
హియర్ ఇస్ వాట్ పాల్ సేస్.
పౌలు ఇక్కడ ఈ విధంగా చెప్తున్నాడు,
కనెక్షన్ విత్ అవర్ గ్యాదరింగ్ టుగెదర్ టు హిమ్ వర్స్ 1.
మనం ఆయన యొద్ద కూడుకుంటను బట్టి 1వ వచనం.
లెట్ మీ టెల్ యు,
నన్ను చెప్పనివ్వండి.
That will not come and it will not happen till first, verse 3, the man of sin is revealed.
Madata brashtatvam sambhavinchi nashana patradagu papa purushudu bayalapadtene gaana dinam raadu.
And he says, verse 5, don't you remember, even when I was with you, I was telling you these things.
5వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను ఇంకా నువ్వు మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా?
So it is so clear.
ఇదెంతో స్పష్టంగా ఉంది.
The Antichrist will be revealed when Christians are on the earth and then only Christ will come.
క్రైస్తవులు ఈ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు, అప్పుడే క్రీస్తు వస్తాడు.
And there will be a period of suffering called the great tribulation.
అప్పుడు మహాశ్రమల కాలము అని పిలువబడే శ్రమల కాలం ఉంటుంది.
So what does that mean?
ఏంటి దాని అర్థం?
Does that mean that we are waiting for the great tribulation or we are waiting for the coming of Christ?
అంటే మనం మహాశ్రమల కాలం గురించి ఎదురు చూస్తున్నామా లేక క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా?
Jesus described the period of tribulation as the beginning of birth pangs of a mother, mother about to give birth to a baby.
యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల కాలం గురించి ఏ విధంగా వర్ణించారంటే, ఒక బిడ్డకు జన్మనివ్వబో తల్లి ప్రసవ వేదన ఏ విధంగా పడబోతుందో దానికి ఇది ప్రారంభము అని చెప్పాడు.
That's how he described it when he spoke about it in the Gospels.
ఆయన దాని గురించి సువార్తల్లో చెప్పినప్పుడు ఈ విధంగా వర్ణించారు.
So if you ask a pregnant woman,
కాబట్టి ఒక గర్భిణీ స్త్రీని నీవు అడిగినట్లయితే,
what are you looking forward to?
నీవు దేని గురించి కనిపెడుతున్నావు?
No woman will say, I'm looking forward to the birth pains.
ఏ స్త్రీ కూడా నేను పురిటి నొప్పుల గురించి ఎదురు చూస్తున్నానని చెప్పదు.
Everyone will say, I'm looking forward to the birth of a baby.
ప్రతి ఒక్కరూ కూడా నేను పుట్టబో బిడ్డ గురించి ఎదురు చూస్తున్నానని చెప్తారు.
But every woman knows that before the baby is born, there's going to be a period of birth pain.
కానీ ప్రతి స్త్రీ కూడా తెలుసు, బిడ్డ పుట్టబోయేదానికి ముందుగా పురిటి నొప్పులు ఉంటాయని.
And Jesus also said,
యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు,
very clearly in the Gospels,
సువార్తల్లో ఎంతో స్పష్టంగా,
that the period of tribulation is like the birth pangs of a woman who is about to give birth.
బిడ్డకు జన్మనిచ్చేదానికి ముందుగా పురిటి నొప్పులు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ శ్రమల కాలం ఆ విధంగా ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు.
And so the period of tribulation will come before the coming of Christ, but we don't look forward to the tribulation.
శ్రమల కాలం అనేది యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందుగా ఉంటుంది, కానీ మనం శ్రమల కోసం చూడం కానీ క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం చూస్తాం.
Just like a woman doesn't look forward to the birth pain.
స్త్రీ ఏ విధంగా అయితే పురిటి నొప్పుల కోసం చూడదు.
So we also look forward to the coming of Christ.
కాబట్టి మనం కూడా క్రీస్తు రాకడ కొరకు చూస్తూ ఉన్నాం.
Like the woman, we know there'll be a period of pain before that.
స్త్రీ కూడా తెలుసు దానికంటే ముందుగా పురిటి నొప్పులు వస్తాయని.
That will be a time of persecution.
అదే శ్రమల కాలము.
But more than that, it'll be a time of tremendous deception.
దానికంటే మరెక్కువగా ఎంతో మోసం ఉంటుంది.
What is the thing that is going to prepare the world and Christendom for the coming of the Antichrist?
క్రీస్తు విరోధి యొక్క రాకడకు లోకాన్ని కాని క్రైస్తవత్వాన్ని కాని సిద్ధపరిచేది ఏమిటి?
It says here in verse 9.
ఇక్కడ 9వ వచనంలో చెప్పబడింది.
First of all, it says he's a lawless person, verse 8.
మొట్టమొదట ఇక్కడ 8వ వచనంలో చెప్పబడింది, ధర్మ విరోధి.
And just like there's a mystery of godliness, here we read in verse 7 about a mystery of lawlessness.
దైవభక్తిని గూర్చిన మర్మం ఉన్నట్లుగానే ఇక్కడ 7వ వచనంలో మనం ధర్మ విరోధి సంబంధమైన మర్మం గురించి చదువుతాం.
That means Christians will not be interested in a holy life.
దాని అర్థం ఏమిటంటే క్రైస్తవులు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం గురించి ఆసక్తి కలిగి ఉండరు.
Preaching will not be a preaching on holiness.
బోధ అనేది పరిశుద్ధత మీద ఉండదు.
Preaching will be on material prosperity and physical health.
బోధ అంతా కూడా భౌతిక సంబంధమైన ఆర్థిక సంబంధమైన అభివృద్ధి గురించి మరియు శారీరక ఆరోగ్యం గురించి ఉంటుంది.
Preaching will be on getting better houses, better jobs, better cars.
మంచి ఇళ్లు పొందుకోవటం గురించి, మంచి ఉద్యోగం పొందటం గురించి, మంచి కార్లు పొందటం గురించి బోధ అంతా కూడా ఉంటుంది. పరిశుద్ధత గురించి కాదు.
That is how the Christendom is going to be prepared for the coming of the Antichrist.
క్రీస్తు విరోధి యొక్క రాకడ గురించి క్రైస్తవత్వం ఆ విధంగా సిద్ధపడుతుంది.
The second way in which Christendom is going to be prepared.
రెండవదిగా క్రీస్తు విరోధి యొక్క రాకడకు క్రైస్తవత్వం ఏ విధంగా సిద్ధపడుతుందంటే,
is with false, verse 9, false signs and wonders.
9వ వచనము, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ ఉంటుంది.
దట్ మీన్స్ దేర్ బి ఆల్ టైప్స్ ఆఫ్ డిసెప్షన్.
దాని అర్థం ఏమిటంటే అన్ని రకాల మోసము.
ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్,
యేసు నామములో,
ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాజిక్, సైకాలజీ,
అన్ని రకాల మాయలు, మనస్తత్వ శాస్త్రము, అన్ని కలగలిపి ఉంటుంది.
హిప్నోటైజింగ్ పీపుల్,
ప్రజలను వశపరచుకోవటం.
ఆల్ దిస్,
ఇవన్నీ కూడా యేసు నామంలోనే జరుగుతాయి. ప్రజలు మోసగించబడతారు.
And these preachers who do this will collect a lot of money and live in grand style.
మరి వీటన్నిటిని చేసే బోధకులు డబ్బును పోగు చేసుకుని ఎంతో విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు.
That will be the clearest proof that they are not servants of God.
వారు దైవ సేవకులు కాదు అని చెప్పడానికి అది ఎంతో స్పష్టమైన రుజువు.
Jesus did greater miracles than all the people today.
ఈనాటి మనుషులందరికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేశారు.
But he never took a collection in his healing meetings. కానీ
ఆయన స్వస్థతలు చేసినప్పుడు ప్రజల దగ్గర ఎప్పుడు కానుకలు పట్టలేదు.
Have you ever seen a preacher who holds public meetings today for healing who does not take a collection?
ఈనాడు స్వస్థత కోసం బహిరంగ కోడికలు పెట్టిన ఏ బోధకుడైనా కానుకలు పట్టకుండా ఉండటాన్ని నేను ఎప్పుడైనా చూసావా?
I've never seen one.
నేను ఒక్కరిని కూడా ఆ విధంగా చూడలేదు.
Jesus and the apostles were like that.
యేసుక్రీస్తు ప్రభు మరియు అపోస్తలులు ఆ విధంగా ఉన్నారు.
To me, that is the clearest proof that these people are not following Jesus.
వారు యేసుక్రీస్తు ప్రభును మరియు అపోస్తలులను వెంబడించట్లేదు అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన రుజువు.
They were following Jesus and the apostles. They wouldn't take a collection.
వారు యేసుక్రీస్తు ప్రభును మరియు అపోస్తలులను వెంబడిస్తూ ఉన్నట్లయితే వారు కానుకలు పట్టరు, చందా వసూలు చేయరు.
Imagine taking collection from unbelievers.
అవిశ్వాసుల దగ్గర నుండి కానుకలు పట్టడం గురించి ఒకసారి ఆలోచించండి.
And saying and preaching the gospel to them.
మరియు వారికి సువార్తను బోధిస్తున్నాం అని చెప్పుకుంటూ.
People have to pay to hear the gospel.
సువార్తను వినుటకు ప్రజలు డబ్బులు చెల్లించాలా?
What an evil satanic thing that is.
ఎంత దుష్టమైన సాతానుకు సంబంధించిందో కదా.
And yet nobody objects to it.
అయినా కూడా దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు.
Multitudes of believers just blindly follow it.
అనేక మంది విశ్వాసులు దాన్ని గ్రుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు.
You can see how they have been deceived.
చూడండి వారు ఏ విధంగా మోసగించబడ్డారు.
Why are they deceived?
ఎందుకు వాళ్ళు మోసగించబడ్డారు?
God has allowed them to be deceived.
ఎందుకంటే వారు మోసగించబడ్డకు దేవుడే అనుమతించాడు.
Reason is verse 10.
దానికి కారణం ఏమిటంటే తెలుగులో 12వ వచనంలో ఉంది.
They did not receive the love of the truth so as to be saved.
అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.
If you don't love the truth,
నీవు సత్యమును ప్రేమించనట్లయితే,
truth in God's word,
దేవుని వాక్యములోని సత్యము,
God shows you the truth about yourself,
లేక దేవుడు నిన్ను గూర్చిన సత్యము నీకు చూపించినప్పుడు,
you don't love it,
నీవు దాన్ని ప్రేమించనట్లయితే,
in order to be saved from sin yourself,
నీవు పాపము నుండి రక్షించబడటకు ఇష్టము కలిగలేనట్లయితే,
then God will send a deceiving influence to deceive you.
అప్పుడు దేవుడు మోసము చేసే శక్తిని నీకు పంపిస్తాడు.
Imagine the devil's deceiving you.
ఒకసారి ఊహించుకోండి, సైతాన్ నిన్ను మోసం చేస్తున్నాడు.
Your lusts are deceiving you.
నీ దురాశలు నిన్ను మోసం చేస్తున్నాయి.
On top of that, God will deceive you.
వాటన్నింటికి పైగా దేవుడు కూడా నిన్ను మోసగిస్తాడు.
You don't love the truth.
నీవు సత్యమును ప్రేమించనట్లయితే,
don't love what you read in God's word.
దేవుని వాక్యంలో నీవు చదివినది నీవు నమ్మనట్లయితే,
don't see the truth about Jesus and the apostles, how they conducted meeting. యేసుక్రీస్తు
ప్రభువారు మరియు అపోస్తలులు వారు మీటింగ్ ఏ విధంగా పెట్టారో నీవు చూడనట్లయితే,
you won't accept that.
నీవు దాన్ని అంగీకరించనట్లయితే,
you say, oh, it's different today, we need to do things differently.
లేదు లేదు, ఈనాటి పరిస్థితులు వేరు, మనం కొంచెం వేరుగా చేయాలి అని నీవు చెప్పినట్లయితే,
then you can be sure God will allow you to be deceived.
అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, మోసం చేసే శక్తిని దేవుడు నీ మీదకు పంపిస్తాడు.
He will allow you to believe what is false, verse 11.
మరియు నీవు అబద్దము నమ్మునట్లు ఆయన అనుమతిస్తాడు, 11వ వచనము. నీవు తప్పు చేస్తున్నా కూడా సరే అయిందే చేస్తున్నావని నీవు నమ్ముతావు. అవిశ్వాసం నుండి కానుకలు పట్టడం సమంజసమే అని నీవు నమ్మునట్లుగా ఆ మోసం చేసే శక్తి నిన్ను చేస్తుంది.
టోటలీ రాంగ్ థింగ్, హీల్ అలౌ యూ టు బిలీవ్ దట్ లై.
నువ్వు చేసేది పూర్తిగా అబద్దమైనా కూడా ఆ అబద్దాన్ని నీవు నమ్మునట్లు ఆ మోసం చేసే శక్తి నిన్ను చేస్తుంది. ఎందుకంటే నీవు సత్యమును ప్రేమించట్లేదు కాబట్టి. నీవు మోసం నుండి రక్షించబడాలనుకుంటున్నావా?
లవ్ ద ట్రూత్,
సత్యమును ప్రేమించు.
ఫర్దర్,
ఇంకా,
ఇట్ సేస్ హియర్ దట్ ద గాస్పెల్ హీ హస్ కాల్డ్ అస్, వర్స్ 14, ఇస్ నాట్ టు గెయిన్ మనీ బట్ టు గెయిన్ ద గ్లోరీ ఆఫ్ ఆర్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
ఇక్కడ 14వ వచనంలో చెప్పబడింది, ఆయన సువార్త వలన మనల్ని పిలిచింది డబ్బు సంపాదించడానికి కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందటానికి.
ఇన్ వర్స్ 14,
14వ వచనము,
వాట్ ఆర్ వి సపోజ్ టు గెయిన్ త్రూ ద గాస్పెల్?
సువార్త ద్వారా మనం ఏమి పొందవలసి ఉన్నది?
నాట్ బెటర్ హౌసెస్ అండ్ ల్యాండ్,
ఏవో పెద్ద ఇళ్లు స్థలాలు కాదు.
ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్,
క్రీస్తు యొక్క మహిమను,
becoming more like him,
మరి ఎక్కువగా క్రీస్తు స్వారూప్యంలోనికి మారుట.
Then in chapter 3,
ఆ తర్వాత 3వ అధ్యాయంలో,
he says, brethren, pray for us,
సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగాడు.
Word of the Lord may spread rapidly,
ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించినట్లుగా.
This truth that we are preaching,
మేము బోధించు ఈ సత్యము,
సత్యం
వ్యాపించినట్లుగా.
You need to pray for us too.
మీరు మా గురించి కూడా ప్రార్థన చేయండి.
That this truth we are preaching to expose the lie of the devil will spread.
అపవాది యొక్క అబద్దాలను బహిర్గతం చేసే మేము బోధించి ఈ సత్యము వ్యాపించినట్లుగా.
Because there are evil men who oppose us, verse 2.
మమ్మల్ని ఎదిరించిన దుష్టులు ఉన్నారు, రెండవ వచనము.
The Lord will protect us not only from them but also from the evil one in verse 3.
ప్రభు వారి చేతిలో నుండి మాత్రమే కాదు దుష్టుని చేతిలో నుండి కూడా మమ్మల్ని రక్షించాడు, మూడో వచనము.
Then he gives some practical advice about working to earn our own living.
ఆ తర్వాత మనం సొంతగా డబ్బులు సంపాదించుకొని జీవించడానికి కొన్ని అభ్యాసాత్మకమైన సలహాలు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు.
See, there were some people who were saying, oh, Christ is coming soon, so why should we work? Let's just spend our life preaching.
అప్పుడు కొంతమంది అనుకున్నారు, క్రీస్తు రాబోతున్నాడు, ఇంకెందుకు మనం పనిచేయటం, మనం బోధిస్తూ ఉందాం అని వాళ్ళు అనుకున్నారు.
They don't work.
వాళ్ళు పనిచేయరు.
And how do they live?
మరి వాళ్ళు ఎలా జీవిస్తారు?
They go around taking collection from other believers.
వాళ్ళు వేరే విశ్వాసుల దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు.
So other people have to work.
వేరే వాళ్ళు పనిచేయాలి.
But they themselves don't work because they say we are getting ready for the coming of the Lord.
కానీ వాళ్ళు మాత్రం పనిచేయరు, ఎందుకంటే మేము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్నామని వాళ్ళు చెప్తారు.
He says that in verse 11, we hear that some there are undisciplined, living undisciplined life, doing no work but acting like busybody.
ఆయన 11వ వచనంలో చెప్తున్నాడు, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోచి అక్రమంగా నడుచుకుంటున్నారని మేము వినుచున్నాము.
Now we have an exhortation for such people.
అటువంటి వారి కొరకు నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను అని ఆయన అంటున్నాడు.
Work.
పని చేయండి.
Eat your own bread.
సొంతముగా సంపాదించుకున్న ఆహారం తినండి.
And remember what we told you when we were with you, verse 10.
మేము మీ యొద్ద ఉన్నప్పుడు మీకు చెప్పింది మీరు జ్ఞాపకముందా, 10వ వచనము.
It's an order we gave.
మీకు ఒక ఆజ్ఞను ఇచ్చాము.
Man does not work, he should not eat.
ఎవడైన పని చేయనల్లని ఎడ్ల వాడు భోజనము చేయకూడదు.
This is what about us? We are apostles.
మరి మా గురించి ఏమిటి? మేము అపోస్తలము.
We could have taken money from you.
మేము మీ యొద్ద నుండి డబ్బులు తీసుకోవచ్చు.
We didn't do it.
కానీ మేము ఆ విధంగా చేయము.
Even when verse 8, when you gave us food to eat, we paid for it.
మేము మీ యొద్ద ఉన్నప్పుడు మీరు మాకు ఆహారం ఇచ్చినప్పుడు దానికి మేము వెల చెల్లించాము, 8వ వచనము.
Where did Paul get the money to pay for it?
మరి డబ్బులు చెల్లించడానికి పౌలుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?
He didn't take a collection.
పౌలేమీ కానుకలు పట్టలేదు.
He says in verse 8, we worked night and day and paid for the food you gave us.
ఆయన చెప్తున్నాడు 8వ వచనములో, మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి బవళ్లు పని చేయచు జీవనము చేసి.
Paul stayed in Thessalonica for some time.
Thessalonicaలో పౌలు కొన్నిసార్లు ఉన్నాడు.
He was not saying that once he was invited for dinner somewhere and he paid for the dinner.
ఎవరో ఒక రోజు భోజనానికి పిలిస్తే ఆ భోజనానికి డబ్బులు చెల్లించాడని ఇక్కడ చెప్పలేదు. లేదు.
He was staying somewhere and some people were supplying him food regularly.
ఆయన ఒక చోట ఉంటున్నప్పుడు ఎవరో భోజనాన్ని అందిస్తూ ఉన్నారు.
He didn't want to take advantage of those believers.
కానీ ఆ విశ్వాసుల దగ్గర నుండి ఆయన ప్రయోజనం పొందదలుచుకోలేదు. దానికోసం డబ్బులు చెల్లించాడు. ఆయన పనిచేశాడు.
హార్డ్.
ఎంతో కష్టపడి.
వై?
ఎందుకు?
We have a right to receive money from you, he says in verse 9.
మీ యొద్ద నుండి డబ్బును తీసుకోవడానికి మాకు అధికారం ఉంది, 9వ వచనము.
We wanted to be an example.
కానీ మేము మీకు మాదిరిగా ఉండాలనుకున్నాం.
Where are the preachers today like Paul?
ఈనాడు పౌలు వలె బోధకులు ఎక్కడున్నారు?
No wonder so many are being deceived.
ఎంతో మంది మోసపోతున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు.
So he says, brothers.
కాబట్టి ఆయన చెప్తున్నాడు, సహోదరులారా.
If somebody doesn't listen to this instruction, verse 14.
14వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఎవరైనా ఈ ఆజ్ఞను పాటించకపోయినట్లయితే.
Make a note of that man.
ఆ వ్యక్తి ఎవరో గుర్తించండి.
And don't have anything to do with him. Don't fellowship with such people.
వారితో ఎటువంటి సాంగత్యం చేయవద్దు.
He's not an enemy, but exhort him as a brother. Verse 15.
ఆయన్ను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి, 15వ వచనము.
And he says, don't be deceived by people, some letter they say Paul wrote.
ఎవరైనా ఒక పత్రికను తీసుకొచ్చి ఇది పౌలు రాశాడు అని చెప్తే మోసపోవద్దు.
The end of every letter, verse 17, I'll write this greeting.
ప్రతి పత్రిక యొక్క చివరిలో నా వందనమును రాస్తాను, అదే గుర్తు.
What a lot of deception there was in those days.
ఆ రోజుల్లో ఎంతో మోసం ఉంది.
How much more it is today.
ఈ రోజుల్లో ఇంకెంత ఎక్కువ ఉండాలో కదా.
Love the truth.
సత్యమును ప్రేమించండి.
Earn your own living.
మీ ఆహారమును మీరు సంపాదించుకోండి.
Beware of those who take money from you.
మీ దగ్గర నుండి డబ్బులు తీసుకునే వారి గురించి జాగ్రత్తగా ఉండండి.
Never be deceived.
అప్పుడు మీరు ఎన్నడూ మోసగించబడరు.
May you have ears to hear that.
వినటకు చెవులు గలవాడు విన్నుగాక.
God bless.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
Amen.